ఈ ప్రపంచమంతా జగత్మాతృ స్వరూపం, శక్తి స్వరూపం. ఈ శక్తి ధర్మంలో నిలబడి ఉన్నది. ధర్మం అంటే ఏమిటి? శృతి స్మృతి ఉభయ నేత్రే పురాణం హృదయం స్మృతం. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఈ మూడింటితో అమ్మవారు ఒక రూపం ధరించింది. అందులో అమ్మవారి రూపంలో శృతి అంటే వేదము కుడికన్ను, స్మృతి అంటే ఉపనిషత్తు ఎడమ కన్ను, పురాణం అంటే హృదయం. పురాణము అంటే అత్యంత ప్రాచీన కాలంలో ఉన్న భగవత్ సంబంధమైన కథలన్నీ కూడా పురాణాలే. పాతవి కానీ ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. పురా అపి నవం ఇది పురాణం. పాతదయ్యుండి కూడా ఎప్పటికప్పుడు వినేవారికి కొత్తగా అనిపించటం వల్ల వీటిని పురాణములు అంటారు. భగవంతునికి ఏ రూపము ధరించినప్పటికీ హృదయముగా ఉండేది పురాణములు, కళ్ళు వేదము ఉపనిషత్తులు. ఇవి పరస్పరం లోకశ్రేయస్సు కోసం ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఎప్పుడూ కూడా విరుద్ధంగా ఉండవు. మనకు అర్థం కాక అది విరుద్ధం అనిపిస్తుంది. ఒక ఆయన, ఎందుకండి పురాణాలు వింటే చాలు కాబట్టి ఇంకా రామాయణం భారతాలు ఎందుకండి అన్నాడు. 18 పురాణాల్లో లేవని. పురాణాల్లో లేవు నీకెవడు చెప్పాడు? రామాయణం భారతం అనేది ఒక ముద్ద, పిండి ముద్ద. ఈ పిండి ముద్దలోంచి పూరీలు తయారు చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు. గోధుమ పిండి ముద్ద చేసి పెట్టాం అనుకోండి, ఆ గోధుమ పిండి ముద్దలోంచి మనం కావాలంటే ఏమైనా తయారు చేసుకోవచ్చు. రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు. కానీ అన్నిటికీ ముద్ద ఉండాలి, బేస్ ఆధారం ఉండాలి. అలాగే రామాయణ భారతాలు ఒక గొప్ప ఆహార పదార్థపు ముద్ద. అందులోంచి 18 పురాణములను బయటికి తీశారు వ్యాసుల వారు. అందుకని నాకు ఒకసారి అప్పుడప్పుడు తిక్క తిక్క ప్రశ్నలు అడిగే వాళ్ళకి తిక్క తిక్క సమాధానాలు చెప్పాలన్నమాట. ఏ రామాయణ భారతం ఎందుకు? హాయిగా 18 పురాణాలు ఉన్నాయిగా అని ఎవరో ఒకసారి వేదిక మీద అడిగారు. పెళ్లి చేసుకున్నావుగా ఇంకా పిల్లలు ఎందుకు అన్నాను నేను. పెళ్ళైతే చాలుగా ఇంక పిల్లలు ఎందుకు? అలాగే పెళ్ళైతే దంపతులు ఎటువంటి వాళ్ళు? దంపతులు లాంటి వాళ్ళు రామాయణ భారతాలు, ఆ పిల్లలు లాంటి వాళ్ళు పురాణాల్లా. కాబట్టి ఒకదానికొకటి పరస్పర సంబంధం, అవినాభావ సంబంధం ఉంటుంది. అన్నం తింటే చాలు కదా, కూరలు ఎందుకు, పెరుగు ఎందుకు? ఈ పిచ్చి ప్రశ్నలన్నీ వేస్ట్ కదా. అన్నం తింటే బలం వస్తుంది అన్నం. అన్నము అంటే, అన్నం అంటే అర్థం ఏంటి? ఉత్తి వరితో తయారు చేసిన ఆహారం అనే. అన్నం అంటే అందులో కూరగాయలు ఉండాలి, పప్పు ఉండాలి, నెయ్యి ఉండాలి, నీ మొహం ఉండాలి, నా మొహం ఉండాలి, ఇవన్నీ ఉంటే లోపల కడతాయి. ఏమీ లేకుండా ఉంటే అన్నం అంటే అన్నం ముద్దనుకుంటే ఎలాగా? అన్నము అంటే శరీరమునకు ఉపయోగపడినది, ఓపికనిచ్చున్నది అని అర్థం. అది ఏదైనా అవ్వచ్చు. అది పండుతున్న అన్నమే. ఎందుకని? పండు తింటే మన శరీరమునకు కావలసినటువంటి శక్తి వస్తుంది కనుక. ఓ దుంప తింటే కూడా మనకు శక్తి వస్తుంది కాబట్టి అది అన్నమే. కాబట్టి అన్నం బ్రహ్మేతి విజయనాథ్ అంటే అన్నం అంటే కేవలం వరితో వండిన అన్నం అని కాదు. అక్కడ మనం దానికి అన్నం అని పేరెట్టాం. కానీ అన్నం అనగా శరీరమునకు శక్తి ఇచ్చేటటువంటి ఆహారము అని అర్థం అన్నమాట. ఇవి తెలుసుకోకపోతే రోజు పిచ్చి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేదము, ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నీ కలిసి ధర్మములని పిలువబడతాయి. ఈ వేద ధర్మమును విడిచిపెట్టి యో వేద ధర్మముజ్జిత్య వర్తతే అన్యప్రమాణత, వేద ధర్మం విడిచిపెట్టి అన్యమైన మతములను ఆశ్రయించిన వాళ్ళు యమలోకం చేరి తీరుతారు. అందుకే సాధారణముగా వేద మార్గంలో నడుచుకునే గురువులు వేదమునకు వ్యతిరేకమైన మార్గంలో నడుచుకోరు. సుకన్య చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే, ఆయన దగ్గర వేదముంది కనుక. వేదమున్నవాడు పైకల ముసలాళ్ళే కనబడుతున్నా మంచి అపూర్వమైన శక్తికి తీసుకెడతాడని నమ్మింది అన్నట్టే చవనుడు ఆవిడకి ఎవరూ ఇవ్వలేని అమ్మవారి యొక్క మణిద్వీపం ఇవ్వగలిగాడు. కారణం, ఆవిడకు ఒకటే నమ్మకం, ఈ చవనుడి దగ్గర వేదమున్నది అని. వేదమున్న వ్యక్తిని నమ్మింది కాబట్టి, వేదం యొక్క సారం అర్థం చేసుకున్న వ్యక్తిని నమ్మింది కాబట్టి ముక్తి వచ్చిందిట. జీవులు చాలామంది వేదమును ఏదో బట్టి పడుతున్నారు, కానీ వేదం యొక్క సారము కూడా తెలుసుకోవాలట. వేదములో అంతరార్థం ఏమిటి? ప్రతి పదానికి ఒక అపూర్వమైన నిగూఢ అర్థం ఉంటుంది. అది తెలియకపోతే చాలా ప్రమాదం. పైకి కనబడేది ఒకటి, లోపలుండే అర్థాలు వేరుగా ఉంటాయి. ఈ విధంగా స్థూల, సూక్ష్మ, గూఢార్థాలు తెలుసుకుని మానవ జీవితాన్ని నడుపుకుంటే ఈ ధర్మములన్నీ అమ్మవారి స్వరూపం గనక అమ్మ సంతోషించి నా మార్గంలో ఉన్నాడు గనక నా దగ్గరికి తీసుకెడతాను అంటుంది. వీటిల్లో ఉత్తమమైనది ఏమిటి అంటే, మొట్టమొదట బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పనులు ఏవైనా సొంతంగా మనిషికి ఆలోచన చేసే శక్తిని ఇస్తాయి. ప్రతి వ్యక్తి తనకు తాను ఒక ఆలోచన చెయ్యాలి. ఈ ఆలోచన శక్తి రావాలంటే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మొదలు పెట్టాలట. తెల్లవారుజామున లేవగానే ఏం చేయాలట, తతో నిజ బ్రహ్మరంధ్రే ధ్యాయేత్తం గురుమీశ్వరం ఉపచారైర్ మానసైశ్చ పూజయేత్తం యథావిధి. తెల్లవారుజామున లేవగానే టక్కున స్నానం చేయకూడదు, ముఖం గడకూడదట. లేచి లేవగానే ఈ చెయ్యిని శిరస్సు పైభాగంలో పెట్టుకోవాలి. దీనికి శిరస్సు పైభాగానికి బ్రహ్మరంధ్రము అని పేరు. ఇక్కడ మాడు మీద సూక్ష్మమైన ఒక రంధ్రం ఉంది. మనం తల్లి కడుపులో ఉన్నంత వరకు ఈ రంధ్రం తెరుచుకుని ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారం కొంత ఈ రంధ్రము గుండా లోపలికి వెడుతుంది. భూమి మీద పుట్టగానే ఇది మూసుకుపోతుంది. అందుకే ఈ బ్రహ్మరంధ్రం చిన్నప్పుడు పుట్టి పుట్టగానే కొద్దిగా మనకి కన్నంలాగే కనపడుతుంది, మెత్తగా ఉంటుంది, రాను గట్టిపడుతుంది. ఈ బ్రహ్మరంధ్రంలో మీ గురువు ఉన్నాడు. మీకు మంత్రోపదేశం చేసిన గురువు బయట ఎక్కడో పటం రూపంలోనో లేక మనిషి రూపంలోనో కాక ఈ బ్రహ్మరంధ్రంలో ఉండేటట్టు చూసుకోవాలి. అందుకని లేవగానే ఏం చేయాలట, ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి, 48వ శ్లోకం. తతో నిజ బ్రహ్మరంధ్రే ధ్యాయేత్ తం గురుం ఈశ్వరం. ఇది దేవీ భాగవతంలో ఏకాదశ స్కంధంలో ప్రథమోధ్యాయంలో 48వ శ్లోకం. లేవగానే ముందు గురువుని తలుచుకో. ఈ గురువు ఎక్కడున్నాడని తలుచుకుంటావు అని అడుగుతావేమో, నీ నెత్తి మీద ఒక చిన్న బ్రహ్మరంధ్రం ఉన్నది, దానికి సహస్రార కమలం అని పేరు. అక్కడ చెయ్యి పెట్టు. ఎవడి చేతో నెత్తి మీద చేతులు పెట్టించుకునే కంటే నీ నెత్తి మీద నువ్వే చేతులు పెట్టుకో. పెట్టుకుని శిరస్సును పెట్టుకుని ఒక్కసారి నీ గురువుని ఈశ్వర స్వరూపునిగా భావించి తలుచుకో. అప్పుడు లాభం ఏమిటట, నిజంగా బ్రహ్మ విష్ణు శివ పరబ్రహ్మలకు అతీతుడైన గురుశక్తి ఈ బ్రహ్మరంధ్రం కూడా మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. గురువు బ్రహ్మ కంటే గొప్పవాడు, విష్ణువు కంటే గొప్పవాడు, రుద్రుని కంటే గొప్పవాడు. గొప్పవాడు అంటే అక్కడ ఉద్దేశం ఎంతమంది శక్తులు నీలో నింపగలిగేవాడు, వీళ్ళ గురించి చెప్పేవాడు. మళ్ళీ గురువు పరబ్రహ్మస్వరూపుడు కూడా, త్రిగుణాలకు అతీతుడు. అటువంటి గురువు ఇక్కడ ధ్యానం చేయగానే టక్కున అపారమైన గురువు గారి యొక్క శక్తి నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది బ్రహ్మరంధ్రం గుండా. అటువంటి వాణ్ణి భక్తితో మళ్ళీ తలుచుకో. అప్పుడు మనస్సులోనే ఆయనకు అన్ని ఉపచారములు అందిపోతాయి. గురువుగారికి షోడశోపచారములు తలుచుకోవడం ద్వారా మానసికంగా ఇవ్వగలుగుతాం. శిరస్సు మీద చెయ్యి పెట్టి ధ్యానం చేసి గురుశక్తిని లోపలికి ఆవాహన చేసి షోడశోపచారాలు చేయటం కేవలం ధ్యానం ద్వారా సాధించవచ్చు. ధ్యానము కూడా సులభమే. లేచి లేవగానే బ్రహ్మరంధ్రం మీద చెయ్యి పెట్టుకుని మనకి గురువు ఇచ్చిన మంత్రాన్ని మనసులో ఒక్కసారి అనుకుని పైకి అనకుండా, ఎందుకంటే అప్పటికింకా నువ్వు పాచిముఖంతో ఉంటావు కదా, అందువల్ల కేవలం గురువుగారికి నమస్కారం అనుకున్నంత మాత్రం చేతనే గురువు నీ శరీరం అంతా చేరిపోతాడు. అతనికి షోడశోపచారములు ఇచ్చిన పుణ్యం వస్తుంది. దానితో ఆ క్షణం నుంచి వాడు మహాత్ముడైన సాధకుడు అవుతాడట. ఈ విధంగా తలుచుకున్నటువంటి వాడు తానే పరబ్రహ్మమవుతాడు. 49వ శ్లోకం కూడా చాలా గొప్పది. ఇలా ఎప్పుడైతే ఒక్కసారి నెత్తి మీద చెయ్యి పెట్టావో అప్పుడు గురువుగారు ముందుగా నీ హృదయంలో చేరుతాడు. ఆయన్ని మానసికంగా ఏమని స్తుతిస్తావు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది 49వ శ్లోకం. మామూలు వ్యవహారంలో అయితే గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అని ఉంటుంది. దేవీ భాగవతంలో గురురేవ పరం బ్రహ్మ, నీ గురువు నిన్ను సృష్టించిన బ్రహ్మ. నువ్వెక్కడో మూర్ఖుడిగా ఏ పనికిమాలిన విద్యల్లో ఉన్నావో నీకే తెలియని స్థితిలో ఉండగా, నాయనా నువ్వు ఆ పనికిమాలిన మార్గంలో వెళ్లకు, నీ బాధ్యత నాది, నీకు పునర్జన్మ ఇస్తున్నాను అని బ్రహ్మస్థానంలో ఉండి శిష్యుణ్ణి నూతన జన్మ ఎత్తేలా చేస్తాడు. వీడు కొత్తగా గురువుగారి దగ్గరికి వచ్చి నూతన జన్మ ఎత్తాక వీడిలో ఉన్న జ్ఞానాన్ని పెంపొందింప చెయ్యాలి. అలా పెంపొందింప చేయటానికి ఆయన ఏం చేస్తాడు, వేదము, ఉపనిషత్తు, పురాణగాథలు, తీర్థయాత్ర స్థలాలు ఇవన్నిటినీ చూపించి నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాడు. అందువల్ల నీకు కొత్త సృష్టి ఇచ్చి గురువుగారి దగ్గరికి వెళ్ళగానే నువ్వు మళ్ళీ జన్మెత్తినట్టే. మీ అమ్మ నాన్న ఇచ్చిన జన్మ అంతా అదేదో పనికి మారిన జన్మ. యాక్చువల్గా మనం తల్లిదండ్రులకు జన్మించినటువంటి జన్మ ఉందే, అది అజ్ఞానమైన మాయతో కూడిన జన్మయట. ఈ జన్మ నుంచి ఉత్తమ జన్మని గురువు ఇస్తున్నాడు. అందుకే గురుస్థానం అంత గొప్పది. ఆ కొత్త జన్మ ఎత్తిన తర్వాత ఈ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందుకే గురువు జ్ఞానాభివృద్ధి చేసి విష్ణు స్వరూపుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత గురువుగారిలో లీనమైపోతావు కొంతకాలానికి నువ్వే. గురువు మీద అపార భక్తి పెరిగిపోతే ఇంకా గురువు లేకపోతే ఉండలేరండి. కొంతమంది కళ్ళముట నీళ్లు కారుస్తూనే ఉంటారు. శంకరాచార్యులు వారు శరీరం విడిచిపెడితే పద్మపాదుడు మా గురువు 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 అని అల్లాడిపోయాడు. అంటే గురువులో కలిసిపోయాడు తెలియకుండానే, భ్రమర కీటన్యాయంలాగా. అందుకే గురువు రుద్రుడని పిలువబడ్డాడు. ఇవన్నీ అయిపోయాక కొంతకాలానికి వారి పిచ్చాడా, నువ్వో చోట నేనో చోట లేము, నువ్వే నేను నేనే నువ్వు, ఈ త్రిగుణములకు అతీతంగా ఉండు అని గురువు మన ఎదురుగుండా లేకపోయినా సర్వత్రా ఉన్న పరమాత్మ శక్తిని మనకు అందించడం ద్వారా తానే పరబ్రహ్మ అవుతాడు. అందువల్లే గురువు పరబ్రహ్మస్వరూపుడు, గుణాతీతుడు, సర్వవ్యాపక అనంత శక్తి. అటువంటి గురువు గురించి నమస్కరిస్తున్నాను అని మొదలు పెడితే జీవితం, ఇంకా వాడి జీవితంలో ఏ రోజు ఏ ఇబ్బంది ఉండదట. లేవగానే అంతటి గురువుని తెలుసుకున్నావు, ఇంక నీకేం బెంగ, నీ బాధ్యత అంతా ఆయన స్వీకరిస్తాడు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే బాధ్యత అయింది. మళ్ళీ ఊరికే గురువుగారు చెప్పారు కాబట్టి నెత్తిమీదల చేయట్టుకుని గురువుగారిని తలుచుకున్నాను, ఈ అంతా నిజమేనా, దేవీ భాగవతంలో ఉన్నదంతా నిజమేనా అన్నావా, నిజానికి నువ్వు గజం దూరానికి వెళ్ళిపోతావు. ఆచారహీనం నపునంతి వేదాః యద్యప్యధీతా సహషడ్భిరంగైః ఛందాంస్యేన మృత్యుకాలే త్యజంతి నేడం శకుంతాయవ జాతపక్షాః. మనిషికి ఆచారం చాలా అవసరం. ఆచారం అంటే పెద్దలు ఇలా నడుచుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది అని కొన్ని ధర్మములు చెప్పారు. అలా పెద్దలు సూచించిన మార్గం ఆచారం అని పిలువబడుతుంది. ఆచరించుట ద్వారా నీకు ఆరోగ్యం ఆనందం ఇచ్చుట, అది ఆచారం యొక్క లక్షణం. ఈ ఆచారం లేని వాణ్ణి వేదములు కూడా నా పునంతి పవిత్రుని చెయ్యవు. ఎంత వేదం చదువుకున్నా, ఉపనిషత్తులు చదువుకున్నా, ఇలాంటి అనేక పురాణేతిహాసములు నిరంతరం పఠించినప్పటికీ ఆచారము లేనటువంటి వాణ్ణి ఎవరూ బాగు చేయలేరు. దానికి ఉదాహరణ చెప్పారు. ఓ చోట కొండ ఉందిట, కొండ నిండా కళ్ళు పోశారు. ఇప్పుడు ఆ కొండ మూతి కట్టేసి దాన్ని రోజు గంగాజలంతో, యమునా నదీ జలంతో, కృష్ణా జలంతో అభిషేకం చేస్తే మాత్రం ఆ కొండ బాగుపడుతుందా? ఎందుకని కొండ కడుపులో కళ్ళు ఉంది. సురాకుంభమివాపగా కళ్ళుకొండని ఎన్ని నదులు నీళ్లతో ప్రక్షాళన చేసినా బాగుపడదు. కాబట్టి కొండ బాగుపడాలంటే ఏం చేయాలి? ముందు లోపల ఉన్న కళ్ళు పారబోసి కళ్ళు నిల్లు చేస్తే అప్పుడు అందులో నీళ్లు పోసి దాన్ని కడిగితే అది పవిత్రమవుతుంది. ఆచారం లేని వాడి శరీరం కళ్ళుకొండ. ముందు ఈ కళ్ళు తీసి బయట పారబోసి అప్పుడు నువ్వు బాగుపడతావు. అంటే ఏమిటనమాట, నీలో ఉన్న అపవిత్రపు ఆలోచనలు క్రమక్రమంగా పక్కకు తొలగించుకో. నీలో ఏది పవిత్రమో ఏది అపవిత్రమో తెలిసే శక్తి నీకు లేనప్పుడు సంపూర్ణముగా సద్గురువు మీద భారం వేయి. నాకు మంచి తెలియదు, చెడ్డ తెలియదు, సమస్తం నువ్వే అని గురువు యొక్క పాదాలు శరణు కోరితే అప్పుడు నీకు ఏది మంచియో ఆయన నిర్ణయిస్తాడు. కారణం అమ్మవారి శక్తి గురువులో ఉంటుంది కనుక. కాబట్టి ఏం చేస్తాం, షడంగములతో వేదము చదివినప్పటికీ మనం పవిత్రంగా లేకపోతే, ఆచారములు లేకపోతే, చెయ్యవలసిన పనులు సక్రమంగా చేయకపోతే ఏవి మనల్ని కాపాడవు. కాబట్టి అన్ని వేళలా ఆచారం కావాలి. ఆచారం అనగా ఏమిటి? యోగులను పక్కన పెట్టండి. యోగులకి ఇప్పుడు ఏ రమణ మహర్షి వంటి వారికి, భగవాన్ సత్యసాయి బాబా వంటి వారికి, లేకపోతే జగద్గురువులకు, ఇటువంటి వాళ్ళందరికీ ఉన్న స్థాయి వేరు. వాళ్ళతో మనల్ని పోల్చుకోకూడదు. వాళ్ళు అర్ధరాత్రి 12 చదువుతారు, లేదా మధ్యాహ్నం 12 నిద్ర అవుతారు. కాబట్టి యోగి చేసినట్టు నువ్వు చేద్దావు అనుకుంటే రోగి అయిపోతావు సుమా. ఆ స్థాయిని ఎప్పుడు పోల్చుకోకండి. శివుడు విషం తాగాడు నువ్వు తగ్గుతావా? శివుడు విషం తాగాడు, ఆయన తట్టుకుంటాడు. ఆయన విషం తాగాడు, నేను ఎందుకు తాగకూడదు? ఆయన అంత కాలకూటం తాగితే నేను ఒక్క సీసా విషమైనా తాగకూడదా అని తాగితే చస్తావు, కిడ్నీలు రెండు ఎగిరిపోతాయి, సిడ్నీ తీసుకెళ్ళి బాగుపడవు. కాబట్టి వాడెవడో తాగాడో నువ్వు తాగడానికి లేదు. శంకరాచార్యులు వారు శిష్యులకి ఆచారం గురించి చెప్పాట. ఈ శిష్యులకు నా మీద నమ్మకం ఉందా లేదా అని పరీక్షించాలనుకున్నాడు. గురువులు చాలా పరీక్ష పెడతారు. ఈ దిక్కుమాల వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నిజంగా భక్తులు ఉన్నా కాదా అనుకోవడానికి ఒక్కోసారి వాళ్ళని తీవ్ర పరీక్షలకు గురి చేస్తారు. శంకరుడు ఒకసారి శిష్యులు అందరూ చూస్తూ ఉండగా గడగడ గడగడ ఒక సారా సీస ఎత్తి తాగేశాడు, సీసా తాగాడు అనుకున్నారు శిష్యులు. ఎందుకంటే ఈ వచ్చిన శిష్యుల్లో ఒకళ్ళిద్దరైనా అలాంటి వాళ్ళు ఉంటారు, ఫ్లాష్ బ్యాక్ ఉన్నవాళ్ళు ఉంటారు లేండి. ఓహో అనుకుని వీళ్ళు కూడా గురువు గారు తాగారు కాబట్టి మనం కూడా తాగుదామని తలకోసేసా పుచ్చుకున్నారు. గురువుగారు చూశారు వాళ్ళకేసి. శంకర్ల చరిత్రలో ఉన్న మాట ఇది, నేనేం కొత్తగా కల్పించి చెప్పడంలా. మర్నాడైన కరిగించే సీసం, ఓ చోట బంగారం షాప్ ఉందిట, అక్కడ సీసం కరిగిస్తున్నారట. ఆ కరిగించిన సీసం వేడి సీసం గడగడ తాగేశాడు. ఇప్పుడు శిష్యులకే చూశాడు అన్నారు వాడు. సీసా ఇతేమో గురువుగారితో పోల్చుకున్నావా, మరి సీసము? ఆయన సీసము తగ్గుతాడు, సీసా తగ్గుతాడు, కాలకూటము పుచ్చుకుంటాడు, అమృతము పుచ్చుకుంటాడు. ఆయనతో నువ్వు పోల్చుకోవాలంటే ఆయన చేసిన పనులన్నీ చేయాలి. మా గురువు గారికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అనేది ఒక ఆవిడ రిటైర్ అయిపోయిన ఓ శిష్యురాలు. ఆవిడ కూడా 70 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంటాయి. మాకేం ఇష్టం లేదండి, గురువు గారికి ఏది ఇష్టం అయితే అదే ఇష్టం అంది అది. నేను కావాలని ఏం చేశాను, మైసూరు బజ్జి ఇష్టం ఉన్నాను ఒకసారి. చీటికి మటికి గురువు గారికి ఏది ఇష్టం అదే ఇష్టం ఉంటుంది కదా అని మైసూరు బజ్జి తిన్నాను. ఆ మర్నాడు ఏం చేశాను కావాలని వేడి పాలు ఓ బిందులు తాగేశాను, నిజంగా తాగాను. ఇలాగే జరిగింది. ఇది ఎప్పుడు 1986లో. నేనంతా నేనేమో బుడ్డిగా అప్పుడప్పుడే పురాణాలు చెబుతున్న రోజులు 86 అంటే. ఈవిడేమో ముసలావిడ నాతో పోల్చుకుంటుంది. ఆనాటికే ఆవిడకి 68 ఏళ్ళు. మా గురువుగారు ఆయన ఏం చేస్తే చేయగలం అండి అనేది అనమాట. అందుకని బజ్జీ తింటే బజ్జీ తింది కదా అని పాలు తాగా. ఇప్పుడు తాగమన్నాను, చచ్చిపోతానండి బాబాయ్, బిందుడి పాలు మీరు తాగారు, బిందుడి పాలు తాగాము ఆ రోజుల్లో పరీక్షించడానికి. ఇప్పుడు నేను బిందుడు తాగలేను, శేషాన్ని నీళ్ళే తాగలేకపోతున్నాను, సాధనలో తేడా వస్తుంది కాబట్టి. ఎందుకలా చెబుతామంటే ఆ వేడి పాలు మంచి మరిగిపోతున్న పాలు తాగితే అర్ధవరం అనే గ్రామంలో ఆవిడ దండం పెట్టి ఇంకెప్పుడు గురువుగారితో మనం పోల్చుకోకూడదు అన్నది ఆవిడ. కాబట్టి ఎల్లవేళలా గురువుగారితో పోల్చుకోవాలంటే ఆ సాధన చేయటానికి శక్తి కావాలి. గురువుగారు 7 ఇంటికి లేచాడు కదండి, మనం కూడా రేపటి నుంచి 7 ఇంటికి లేద్దామండి అని అంటే, గురువుగారు ఇక్కడ 18 పురాణాలు చెబుతాడు, మరి నువ్వు కూడా చెప్పు, నువ్వు గ్యారంటీగా 18 పురాణాలు ఇక్కడ కూర్చొని చెప్పేస్తే టప్ప ఎక్కడ ఏ ధర్మ సందేహం అడిగినా ఏ పుస్తకంలో ఉందో చెప్పావంటే నువ్వు 8 ఇంటికి లేచినా తప్పలేదు. నువ్వు 8 ఇంటికి లేస్తావు కానీ ఆ విషయంలో గురువుగారితో పోటీ పడతావు కానీ మరి గురువుగారిలా పురాణాలు చెప్పవే, గురువుగారిలాగా కారు నడపవే. వెనకటికి ఎవడో ఉన్నాడు పైలట్తో పోటీ పడ్డట, పైలట్ గారు విమానం నడిపాడు, ఆయనతోనే పోటీ పడినా. ఆయన విమానం నడుపుతాడు, నేను ఎక్కడ విమానం నడుపుతాను? గట్టిగా దీని మీద కింద పడితే కాలు తిరుగుతుంది, పేరా చుట్టూ పుచ్చుకుని కిందకు దూకుతాడు ఆయన. నువ్వెక్కడ దూకుతావు? మిలిటరీ వాడితో పోటీ పడ్డవనుకోండి, ఆయన మంచి ఇంత బరువైన గన్ను పుచ్చుకొని పాక్కుంటూ వెళ్ళి శత్రువుని కొట్టి వెనక్కి వస్తాడు, నువ్వు కొట్టవు, వాడు దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి లేవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అన్ని వేళలా ఒకే రకమైన ఆచారం కాదు. సాధారణ నియమములను గురువుల నియమములతో పోల్చకూడదని మళ్ళీ చెబుతున్నాను. సహజంగా లోకంలో రాత్రి పెందరాళ్లే పడుకోవాలి, 9 నుంచి 10 లోపు పడుకోవాలి, 12 దాకా సీరియల్స్ చూడద్దు దేహం మీదటి నుంచి. బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ, ఎప్పుడూ తెల్లవారుజామున లేవాలి, 4:30 లోపు లేవడం మంచిది, కనీసం 4:30-5 ఇంటికన్నా లేవండి. లేచి లేవగానే ముందు గురుధ్యానం చేసుకుని ఎత్తిమే చేయిపెట్టుకుని ఆ తర్వాత దంతధావనాదులు చేసుకోవాలి. కాలకృత్యాదుల విషయంలో అశ్రద్ధ చేయకూడదు. చెంబుడు కాఫీ కోసం చూడకుండా చకచక కాలకృత్యాదులు తీర్చుకోవాలి. వీలుంటే అటు ఇటు కించిత్ కాలం నడవాలి. ఆ తర్వాత మనస్సులో పదే పదే గురుపదద్వందం నమస్కరోమి అనుకుంటూ స్నానాధికాలు ముగించాలి. వారి వారి యొక్క ఉపాసనా విధానాలని కొనసాగించాలి. వీలున్నంత వరకు జపం చేసేటటువంటి వాడు, మంత్ర జపం చేసేటటువంటి వాడు విభూతి లేకుండా, రుద్రాక్షలు లేకుండా చేయకూడదు ఏ జపము కూడా. భస్మము లేని నుదురు పనికి మారిన నుదురు. అలాగే మెడలో రుద్రాక్షలు లేకుండా ఏ పని చేసినా దానివల్ల ఎక్కువ ఫలితం రాదు. రుద్రాక్షలు కానీ తులసి కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలట. అది లేనివాడి శరీరం జపతపాలకి పనికిరాదు. అవధూతలను పక్కన పెట్టండి అని ముందే చెప్పాను కనుక ఇదంతా గృహస్థాశ్రమంలో ఉన్నవారికి చెప్పారు. సాధారణముగా సంధ్యావందనార్హత కలిగిన వారంతా సంధ్యా సమయంలో సంధ్యవార్చి గాయత్రీ జపం చేసిన తర్వాత మాత్రమే తక్కిన ఉపాసనలు చెయ్యాలి. స్త్రీలకైతే ప్రత్యేకంగా సంధ్యావందనం అంటూ ఏమీ లేదు, కేవలం గాయత్రీ మంత్రం యొక్క శ్లోకం ఉన్నది. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయత్తస్యద్భర్గ స్తబ్ధరేణి ఉపాసమహి. ఈ శ్లోకం చదువుకుంటూ, ఇది కూడా గాయత్రీ మంత్ర సారము గనుక ఈ శ్లోకం చదివి అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ఎక్కువగా పురుషులకున్నంత సంధ్యావందన విధి లేకుండా క్లుప్తంగా చెప్పారు వీరికి సంధ్యావందన విధి. తర్వాత వీలున్నంత వరకు పళ్ళు పటపట కొరక్కూడదు. ఈ జపతపాలు చేసేటప్పుడు ముక్కులు గొక్కోవడం బుర్ర గొక్కోవడం చేయకూడదట. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శుద్ధముగా రుద్దుకుని స్నానం చేయండి అన్నారు. మలమూత్ర విసర్జనకు వెళ్ళాక జపం చెయ్యాలంటే అది దోషం కనుక విభూతి పెట్టుకోవాలి అనారోగ్యవంతులు. ఆరోగ్యవంతులైతే ఏం చేయాలన్నమాట, మూత్ర విసర్జనకు పెడితే కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి మళ్ళీ జపం చేయాలి, మల విసర్జనకు పెడితే స్నానం చేయాలి. 24 గంటలు వెళ్ళవలసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వయస్సు పెరిగే కొద్దో లేకపోతే ఏదో అనారోగ్యం వల్ల. అటువంటి వాళ్ళకి భస్మ స్నానం అని పెట్టారు. ఒంటికి విభూతి పూసుకుంటే ఇంకా ఏ దోషమైనా పోతుంది. అప్పుడు వాళ్ళు భక్తి శ్రద్ధలతో జపం చేసుకోవడం చాలా మంచిది. ఈ జపం చేసుకునే వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గురువుగారు ఏదో మంత్రం ఇచ్చారు చేసుకోమన్నారు, కానీ తీరా చేసుకుందామంటే క్షుతే నిష్ఠీవనే చైవ దంతోచ్ఛిష్టే తథానృతే పతితానాం చ సంభాషే దక్షిణం శ్రవణం స్పృశేత్. ఏ జపమో చేస్తున్నాం, ఇంతలో తుమ్ము వచ్చింది. అందులో ఉపన్యాసం మధ్యలోనే హచ్చి అనగానే వీడు చచ్చి అన్నట్టు అయిపోట్లా, కాబట్టి పెద్ద పెద్ద తుమ్ము వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడంటే తుమ్మితే నేనేం చేయలేను మీరేం చేయలేరు, కానీ కర్మయోగం వల్ల జపం చేసినంతసేపు తుమ్ములు. కొందరికి నిష్ఠీవనే చీటికి మటుకు నోట్లోంచి ఉమ్ము వచ్చేస్తూ ఉంటుంది, ఉమ్ము వెయ్యాలి. మరికొంతమందికి ఎందుకో దంతాల్లోంచి పాచిక ఆరిపోతూ ఉంటుందిట, నోట్లో ఏముంటే పాతం ఎప్పుడో ఏడాది కింద తిన్నావు అప్పుడు పడటం మొదలెడితే కింద. కొందరికి తిన్నాక కూడా పళ్ళలో ఇరుక్కుపోతాయో ఏమిటో జపం చేస్తున్నప్పుడు కూడా ఇలా అనుకుంటారు, గిలుక్కుంటారు చూసారా. అందుకే జపానికి చేసే ముందు 1 గంట ముందు ఏం తినద్దురా అని ఆయన అన్నారు. ఓ వాయి ఇడ్లీ తిని బజ్జీ తిని ముంచుకు తిని అప్పుడు జపం మొదలెడితే ఏమవుతుందనమాట, ఈ దంతాల్లో చట్నీలు మిరపకాయ ముక్కలు చేరిపోయి అవన్నీ కిందకి రాలతాయి. ఈ దంతోచ్ఛిష్టం కూడా దోషం కదా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయమన్నారు, ముందు తక్షణం ఆచమనం చేసి జపం మొదలెట్టు. నీకు తుమ్ము వచ్చింది, ఉమ్మి వేయవలసి వస్తోంది, దంతాల్లోంచి ఉచ్ఛిష్టం ఎంగిలి కిందకి పడుతోంది, అటువంటిప్పుడు ఆచమనం చేసి మళ్ళీ జపం మొదలెట్టు. మరికొందరు ఉన్నారు, ఎన్నిసార్లు ఆచమనం చేస్తామండి బాబు, జపం చేయటానికి మొదలెట్టిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చేదాకా తుమ్మిన వాడిని తుమ్మినట్టే తుమ్ముతున్నాను, తుమ్ములు దెయ్యంలాగా అయిపోయాను నేను, లేదా ఉమ్ములు వస్తూనే ఉన్నాయి, ఇలా ఎన్నిసార్లు ఆచమనం చేస్తాం అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నారాయణుడు చెప్తున్నాడు కదా నారదునికి. అప్పుడేమన్నాడో తెలుసా, ఇంకా జపం దగ్గర కూర్చున్నంతసేపు తుమ్ములే వస్తున్నాయి ఒక ఆయనకి, జపం మానేస్తే మళ్ళీ తుమ్ములు ఉండవట. కర్మ, ఇవన్నీ కర్మలు నిజంగా కూడా చెప్తున్నారు కదా. అలాంటి వాళ్ళు ఉంటారా అని మీరు నవ్వుకోక్కర్లా, ఉన్నారు పాపం. ఖచ్చితంగా జపం దగ్గర కూర్చున్నప్పుడే ఆవులు ఇంతలు వస్తాయి, జపం దగ్గర కూర్చుంటేనే తుమ్ములు వస్తాయి, జపం దగ్గరే నోట్లోంచి ఉమ్ములు వస్తాయి. జపం మాలి బయటికి వెళ్ళి ఏ సీరియల్ దగ్గర కూర్చుంటే ఒక్క తుమ్ము రాదు మాయదారి, మరి ఆ సీరియల్లో ఏముందో తెలియదు. కానీ అప్పుడు ఆవులు ఇంతలు రావు, గందరగోళం రాదు. దానికి ఏం చెప్పారో తెలుసా, తుమ్మినప్పుడు ఉమ్ము వేస్తున్నప్పుడు దంతోచ్ఛిష్టం వస్తున్నప్పుడు తథ అనృతే అసత్యం ఆడవలసి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పతితాన అంచ సంభాషే, సరిగ్గా జపం చేసేటప్పుడే ఎవడన్నా నీచుడితో మాట్లాడాల్సి వస్తే దక్షిణం శ్రవణం స్పృశేత్, కుడి చెవిలా పట్టుకుంటే చాలట, కుడి చెవిలా పుచ్చుకుంటే తుమ్మినా సరే జపం చేసే, ఇంక నువ్వు ఆచమనం చేయక్కర్లా. ఉమ్ము వస్తుంది అప్పుడు కూడా కుడి చెవిలా పట్టుకుంటే నువ్వు హాయిగా జపం చేసుకోవచ్చు, నోట్లోంచి ఎంగిలి ముద్దలు వస్తున్నాయి అప్పుడు కుడి చెవిలో పట్టుకుంటే జపం చేసుకోవచ్చు. ఎన్నో శ్లోకం ఇది, 3వ అధ్యాయం 11వ స్కంధంలో 2వ శ్లోకం పరమ పవిత్రమైన శ్లోకం. మనలాంటి వారి కోసం భగవంతుడు నారాయణుడు అందించిన ఒక సులభ ఆచార మార్గం. ఇవే లేకపోతే మనం ఏమైపోతామండి, వయస్సులో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ కొంచెం వార్ధక్యంలో ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అందుకని మనందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పాడు, ఒక్కోసారి పరమ దుర్మార్గుడితో నీచుడితో మాట్లాడాల్సి వస్తుంది. తీరా మన ఇంట్లో కూర్చున్నాం జపం చేసుకుందాం అనుకున్నాం, పనికి మళ్ళాడు వచ్చాడు, ఇక వాడితో తప్పనిసరి మాట్లాడాలి, ఏం చేస్తాం, ఇంతెందుకండి, తీరా జపంలో మా ఇంట్లో కూర్చున్నట్టుగా వాడు వచ్చి నా నీ ఓటు నాకే అన్నాడు. అసలు వాడు మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అటువంటి నాయకుడు వచ్చి నీ ఓటు అన్నాడు. ఏహో ఇక నాకేమో లోపల జపం వెళ్ళదు. అప్పుడు కుడిచేవి పట్టుకుంటే ఈ పతితునితో సంభాషించిన పాపం పోతుందిట. ఎప్పుడైనా అబద్ధం ఆడాల్సి వస్తే రోజు ఆడకండి సినిమా, మళ్ళీ దీన్ని పెర్మనెంట్గా పెట్టుకోమని కాదు. అసత్యం ఆడవలసి వచ్చింది కర్మయోగం వల్ల. అలా అసత్యం ఆడవలసి వస్తే కుడి చెవిలా పట్టుకుని అసత్యం ఆడితే అసత్య దోషం పోతుంది. ఇది ఆపద్ధర్మం. నిత్యధర్మంగా పెట్టుకోమని మాత్రం చెప్పలేదు. ఇలా చెప్పాం కదా అని అలా పెట్టుకోకండి. సమాచర్యం మునిశ్రేష్ట దేహ సంశుద్ధియేతవే. మన శరీరం ఎప్పుడూ అపవిత్రంగానే ఉంటుంది, క్షణంలో అపవిత్రం అయిపోతుంది. కారణం చెమట రంధ్రాల్లోంచి చెమట వస్తుంది, ముక్కుల్లోంచి మలినం కారుతూనే ఉంటుంది. రొంప పట్టిందంటే కారిపోదు, రొంపే ఉందండి. ఇప్పుడు ఇంచుమించుగా డస్ట్ అలర్జీ అందరికీ ఉంది, ఎక్కడ చూసినా పొల్యూషన్, అందువల్ల ముక్కుల్లోంచి కారిపోతూ ఉంటాయి, చెవుల్లోంచి గులిమి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మన శరీరంలో నవద్వారములు మలినముతో నిండిపోయి ఉన్నాయి. ఇటువంటి వాడికి శరీర శుద్ధి ఎలా వస్తుంది? వెంటనే వందే గురు పదద్వందం అంటే ఈ నిత్యం మలినంతో ఉన్న శరీరం పరమ సంశుద్ధి పొందుతుంది. అంత శక్తి గురువు యొక్క పాదపద్మములకు ఉన్నది. ఇక అగమ్యాగమనాత్ పాపం యచ్చ పాపం ప్రతిగ్రహాత్ రహస్యాచరితం పాపం ముచ్యతే స్నానకర్మణ. ఒక్క తులసి కానీ లేదా బిల్వపత్రం కానీ ఇంత విభూతి కానీ నీళ్లల్లో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేయగానే అప్పటి వరకు వాడు చేసిన కొన్ని పాపములు పోతాయట. అందులో ఏమిటి? అగమ్యాగమనాత్ పాపం. కొంతమంది స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్లతో సంభోగం చేయటం మహాపాపం. అటువంటి నీచ స్త్రీ సాంగత్యం వల్ల శరీరములకు వచ్చిన అపవిత్రత ఈ స్నానం వల్ల పోతుంది. అలాగే రోజు మళ్ళీ చేయమని కదా అక్కడ. యచ్చ పాపం ప్రతిగ్రహాత్. పరమనీచులు కొంతమంది ఉంటారు, పాపిష్టి సొమ్ముతో వస్తారు వాళ్ళు. అటువంటి పాపిష్టి సొమ్ము స్వీకరించిన పాపం ఇందాకనే చెప్పిన పవిత్ర స్నానం వల్ల పోతుంది. ఇంత విభూతి నీళ్లల్లో కలుపుకొని నమశివాయ అనే పంచాక్షరీ జపం చేసుకుని అది నీళ్లల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా లేదా తులసీదళం కానీ బిల్వపత్రం కానీ నీళ్లల్లో వేసి ఆ నీటితో స్నానం చేసినా ఈ మహాపాపం తొలగిపోతుంది. కొన్ని రహస్యపు పనులు ఎవరికీ తెలియకుండా చేశాం, దానికి రహస్యాచరితము అని పేరు. ఇతరులకు తెలియదు కానీ దేవుడికి తెలుసుగా. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాలెను మనుజుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా. విశ్వదాభిరామ వినురవేమ. ఎంత తేలిక చెప్పాడండి ఆయన, మనలాంటి వాళ్ళ గురించి చెప్పాడు. కొన్ని పనులు మనం ఇతరులకు తెలియకుండా ఎంత రహస్యంగా చేసినా ఒక్క ఆయన చూస్తూ ఉంటాడు. ఆయనే పరమేశ్వరుడు, జగత్సాక్షి. ఆ రహస్యాచరణం మహాపాపం, కానీ తెలియక చేశాం, ఇంకా చెయ్యకూడదు అనుకున్నాం. ఈ చేసిన పాపం పోవాలి. దానికి ఏమిటనమాట? భస్మస్నానం. విభూతిని నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే తక్షణం ఆ భయంకర పాపం పోతుంది. అందరికీ సర్వపాపముల నుంచి విముక్తి కలగజేసే ఒక మహాశక్తి ఈ ప్రపంచంలో ఉన్నది. ఆ శక్తి గాయత్రి శక్తి. గాయత్ర్యాస్తు పరన్నాస్తి ఇహలోకే పరత్రచ గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రీత్యభిధీయతే. గాయత్రి మంత్రమును మించిన మంత్రం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ లోకంలో లేదు, పైన లేదు. ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో జపించేవాడికి ఏ పూట పాపం ఆ పూటే పోతుంది. అందుకే అక్కడ ఏమంటాడు? యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఏ ఉదయం పాపం ఆ ఉదయమే పోవుగాక, ఏ రాత్రి పాపం ఆ రాత్రే పోవాక. అంటే రాత్రి పాపం రాత్రే పోతోంది, ఉదయం పాపం ఉదయమే పోతోంది. ఎప్పుడు? గాయత్రి మంత్రమును అనుష్ఠానం చేస్తే, సంధ్యావందనం చేస్తే, తనని గురించి గానము చేసేటటువంటి వారిని, తన మంత్రమును ఉచ్చరించేవారిని తక్షణం రక్షిస్తుంది గనక, పవిత్రులను చేస్తుంది గనక అమ్మవారికి గాయత్రి. గాయత్రి అనమాట గానము చేయువారిని రక్షించున్నది. గానం చేయడం ఏమిటనమాట? మంత్రాన్ని స్వరబద్ధముగా ఉచ్చరించుట. స్వరము తప్పకుండా మంత్రాన్ని ఉచ్చరిస్తే తక్షణం వాడి పాపం పోతుంది. ఆ మంత్ర జపం చేయడంతో ఎప్పటి పాపం అప్పుడే ప్రక్షాళన అయిపోతుంది, ఆ క్షణమే వాడు పవిత్రుడైపోతాడు. అంత గొప్పది గాయత్రి మంత్రం. అటువంటి మహాగాయత్రిని విడిచిపెట్టి ఇంక ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు కనుక ముందెప్పుడూ గాయత్రి అనుష్ఠానం చేయాలి. నిరంతరం మనిషి గాయత్రి జపమే కాదు ఏ జపమైనా గురువు గారు ఇచ్చిన మంత్ర జపం చేసేటప్పుడు ఏం చేయాలట, విభూతి ధారణం కార్యం విభూతి పూసుకో. అదే వైష్ణవ సంప్రదాయంలో ఊర్ధ్వపుండ్రం ధరించు. మొత్తం మీద ఊర్ధ్వపుండ్రం కానీ లేక విభూతి పుండ్రాలు కానీ ధరించకుండా జపం చెయ్యరాదు, అర్చన చెయ్యరాదు. రుద్రాక్షాణాంచ ధారణం, రుద్రాక్షను కూడా ధారణం చెయ్యాలి. ఈ రెండూ ధారణ చెయ్యని వాడు జపసాధకుడు కాడు. జపసాధన జరగాలంటే వాడు ఉత్తముడు కావాలంటే అనుకున్న దైవమును హృదయంలో దర్శించాలంటే విభూతి ధారణ రుద్రాక్ష ధారణ చెయ్యాలి. రుద్రాక్ష ధారణం సాక్షాత్ శివజ్ఞానస్య సాధనం. రుద్రాక్షని ధరించడం అంటే బ్రహ్మజ్ఞానమును పొందడమే. ఇక్కడ శివశబ్దమునకు పరబ్రహ్మం అన్నమాట. రుద్రాక్షని శిఖలో కానీ కంఠంలో కానీ చెవులలో కానీ చేతులకు కానీ నడుమునకు కానీ ధరించినవాడు ఆ క్షణమే తత్వజ్ఞానం పొందుతాడు, సకల మంత్రముల యొక్క అనుష్ఠాన ఫలితం పొందుతాడు. అయితే ఇప్పుడు రుద్రాక్ష ఎవరు పెట్టుకోవచ్చు, ఎవరు ధరించకూడదు? మళ్ళీ ఇది అనుమానం కదా. రుద్రాక్ష ధారణ అంటే ఫలానా కులం వాళ్ళు ఫలానా వర్గం వాళ్లే ధరించాలా, అందున లేడీస్ ధరించచ్చా లేక జెంట్స్ ధరించచ్చా, ఆడ మగ కాని వాళ్ళు కూడా ధరించచ్చా, ఇలాంటి అనుమానాలు ఉన్నాయిగా మనకి. అందుకని దేవీ భాగవతం 3వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏమన్నారు, సర్వాశ్రమాణం వర్ణానాం రుద్రాక్షాణాంచ ధారణం. ఆశ్రమం ఈ ఆశ్రమం అనే తేడా లేకుండా అన్ని ఆశ్రమాల వాళ్ళు ఈ రుద్రాక్ష ధరించవచ్చు. వానప్రస్థం బ్రహ్మచర్యం మొదలైన అన్ని గృహస్థాశ్రమం అనే తేడా లేకుండా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలా. నేను ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, విద్యాభ్యాసంలో ఉన్నాను, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడిని ధరించచ్చా, ధరించు. నేను పెళ్లి చేసుకున్నాను, గృహస్థాశ్రమంలో ఉన్నాను, ధరించవచ్చా, ధరించాలి, ధరించి తీరాలి. నేను ఇప్పుడు వానప్రస్థం స్వీకరించాను, ధరించవచ్చా, ధరించి తీరు. సన్యాసాశ్రమంలో ఉన్నాను, ధరించు. అలాగే నా వర్ణం వేరు, నేను ఫలానా వాణ్ణి, నేను ధరించచ్చా, ఏ వర్ణమైనా పర్వాలేదు. కుండ పక్కలు కొట్టాడు చెప్పాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కంటే ఎవడంటే ప్రామాణికుడు, సర్వాశ్రమానాం వర్ణానాం అన్నాడు. అసలు ఇంతెందుకు, జీవి పుట్టాక ఎవడైనా ధరించవచ్చు, గాడిద కుక్క కూడా ధరించవచ్చు అన్నాడు. పద్మాకర్ గారు ఎలా చెప్పారు ఏమిటి అని అడిగితే, దేవీ భాగవతం పురాణంలో ఉన్న కథలు నేను ఇక్కడ దగ్గరుండి చూపిస్తాను. అంత కొండ పతలు కొట్టినట్టు చెప్పే ధైర్యం ఉంది కాబట్టి చెబుతున్నాను. గాడిద కూడా ధరించి తరిస్తుందట, కుక్క కూడా ధరించి తరిస్తుందట. ఎలాగా అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే కథల్లో విందురు కానీ, మేము దేవీ భాగవతం నమ్మము అంటే నీ కర్మ అది. నేనెందుకు చెప్పగలను, దేవీ భాగవతం ఒక అపార అపూర్వమైన గ్రంథం. మహానుభావుడు వేదవ్యాసుడు అందించిన ధర్మ మహాగ్రంథం అది. విష్ణువు నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదునికి, నారదుని ద్వారా వ్యాసునికి, వ్యాసుని ద్వారా లోకానికి వచ్చిన ఒక గొప్ప పురాణం. వేదవ్యాసుల వారు అందించిన ఈ దేవీ భాగవతం అందులో చెప్పారు ఎవడైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే వేద మంత్రములతో ద్విజులు, మంత్రం లేకుండా తక్కిన వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరు వేసుకున్నా వాళ్ళు తరిస్తారు. రుద్రాక్షధారణ దృద్రో భవత్యేవన సంశయ. రుద్రాక్షధారణ వల్ల ఎటువంటి వాడైనా రుద్రుడైపోతాడు, అందులో సందేహం లేదు. పశ్యన్నపి నిషిద్ధమశ్చ తథా శృణ్వన్నపి స్మరన్. అంటే ఏమిటో తెలుసా, చూస్తూ నిషిద్ధమశ్చ అంటే నిషిద్ధ కాలాల్లో కూడా. ఎంతెందుకు దీని గురించి తేలిగ్గా చెప్పాలంటే, బయట ఉన్నప్పుడు కూడా నీ శరీరం మీద ధరిస్తే తీయద్దని చెప్పేశాడు. మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, కుర్వన్నపి పనులు చేస్తున్నప్పుడు, గచ్చం నడుస్తున్నప్పుడు, విసృజన్నపి అనగా మలమూత్రాదులు విడిచిపెడుతున్నప్పుడు, రుద్రాక్షధారణాదేవ సర్వ పాపై నలిప్యతే. అంటే ఒకసారి రుద్రాక్ష ధరించాక అలా ఉండాలి ఒంటి మీద, ఇలా ఉండి నువ్వు ఏ పని చేసినా ఆ పాపములన్నీ తొలగిపోతాయి, అన్ని పాపములు తక్షణం తొలగిపోతాయి. అందుకే నిత్యం శరీరం మీద రుద్రాక్షం ఉండాలి. రుద్రాక్షం ఎళ్ళో వేసుకున్నాక తీసి పక్కన పెడతాం, అదేమన్నా మన శరీరంలో ఉన్నటువంటి అవయవమా లేకపోతే పనికిమాలిన పదార్థమా? ఒకసారి గురువు గారు లేక ఎవరైనా మహానుభావులైనటువంటి పీఠాధిపతులు మంత్రపూర్వకంగా నీకు రుద్రాక్ష ఇచ్చి వేసుకొని అయినా అంటే వేసుకోవాలి, ఇంకా తీయకూడదట. సర్వకాల సర్వావస్థలలో దేహం మీద రుద్రాక్ష ఉండాలి. రుద్రాక్ష ఉండగానే అన్నం తినాలి, రుద్రాక్ష ఉండగానే ఏ పనన్నా చెయ్యాలి. అయితే ఈ రుద్రాక్షల్లో కొంతమంది దీనిని ఈ సమయంలో తీసేయాలి, ఈ సమయంలో తీయకూడదని చెప్పారట. ఇప్పుడు ఇక్కడ వరుసగా చెప్పుకొచ్చాడండి. ఇవన్నీ శ్లోకాలు నేను వదలకుండా ఎందుకు చెప్తున్నానో తెలిసినా, ఇవి వింటే మీ సందేహాలు పటాపంచలు అవుతాయి. రుద్రాక్షధారణ వల్లే శివుడు కూడా రుద్రత్వం పొందాడు. బ్రహ్మహత్యాది పాపములను రుద్రాక్ష తొలగిస్తుంది. రుద్రాక్షధారణ కంటే గొప్పది లేదు. రుద్రాక్షధారణ చేసిన వాడికే దాన ధర్మాలు చెయ్యాలి. సర్వపాప వినిర్ముక్త శివలోకం సగచ్చతి. రుద్రాక్షధారణ చేసేవాడికి ఎంత పెసరు దానం చేస్తే కొండంత దానం చేసిన ఫలితం వస్తుంది. శ్రాద్ధంలో భోజనం చేసేవాడి దగ్గర రుద్రాక్షధారణ లేకపోతే అంత బాగా దాని శ్రాద్ధం ఫలించదు. రుద్రాక్షధారిణం శ్రాద్ధే భోజయేత విమోదత అని చెప్పాడు ఆయన. ఎవరికైనా పితృకార్యం చేస్తున్నప్పుడు అన్నం పెడతాం కదా, వాళ్ళని భోక్తలు అంటారు. ఈ భోక్తల మెడలో రుద్రాక్ష ఉంటే పితృదేవతలు సంతోషిస్తారు. అప్పుడు పితృదేవతలు సంతోషిస్తే ఈ చచ్చిపోయిన వాడి పాపాలన్నీ పోయి ఉత్తమ లోకాలకు వెడతాడు. అసలు రుద్రాక్షధారణ చేసిన వాడి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిమీద జల్లుకున్నా, వాడి పాదోదకం తాగినా అటువంటి వాడు ఎలాంటి వాడు అవుతాడట, సర్వ పాప వినిర్ముక్త శివలోకే మహీయతే. వాడు అన్ని పాపాలు విడిచిపెట్టి శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతాడు. మెడలో హారంలో కానీ చేతి యొక్క కటకాల్లో కానీ నడుముకున్న వడ్డాణంలో కానీ ఏదో ఒక దాంట్లో ఈ రుద్రాక్ష పెట్టుకోండి అన్నాడు. బంగారం వెండి మొదలైన గొలుసుల్లో కంకణాల్లో ఎక్కడో ఒక చోట ఓ రుద్రాక్ష పెట్టుకోండి. ఈ రుద్రాక్షని ఎలా పెట్టుకున్నా పర్వాలా, సమంత్రకం వా మంత్రేణ రహితం వా, మంత్రపూర్వకముగా రుద్రాక్ష వేసుకున్నా మంత్రము లేకుండా మెడలో వేసుకున్నా రుద్రాక్ష రుద్రాక్షయే, అది మహాపాపం తొలగిస్తుంది. అహో రుద్రాక్ష మహాత్మ్యం మయా వక్తున్న శక్యతే. రుద్రాక్ష యొక్క మహిమ నారాయణుణ్ణైన నేను కూడా చెప్పలేను. ఇంకా సామాన్యుడే చెబుతాడు, నిత్యం తాగుబోతాడు, త్రాగుతున్న సమయంలో రుద్రాక్ష మెడలో వేసుకుంటే ఈ తాగుడు వల్ల వచ్చే పాపాలు పోతాయని చెప్పారు. ఇందులో అంటే మద్యపానం యొక్క మహాపాపం కూడా తొలగిస్తుందట. అది ఇంక ఇక్కడి నుంచి వచ్చే కథలన్నీ శ్రద్ధగా వింటే రుద్రాక్ష యొక్క గొప్పతనం మీకు బాగా తెలుస్తుంది. ఇంతకీ నారదునికి అనుమానం వచ్చింది, అసలు ఇంత గొప్పదని నీవు చెబుతున్న రుద్రాక్ష ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది? రుద్రాక్ష గుంటూరులో పుట్టిందా? గుంటూరులో కూడా సంపత్ నగర్లో పుట్టిందా? ఏలూరులో పుట్టిందా? మైసూరులో పుట్టిందా? అనుమానం నాకు వచ్చింది చెప్పు అన్నాడు. అయితే చెబుతున్నా విను, నీకు వచ్చిన ఈ అనుమానం నారద ఒకప్పుడు షణ్ముఖునికి కూడా వచ్చింది. ఒకప్పుడు కుమారస్వామి వారు అగస్త్య మహర్షిని, లోపాముద్రని, మరికొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో కైలాసంలో శివుడు పార్వతి పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పార్వతికి ఏమన్నా చెప్పేటప్పుడు నేను కిళ్ళి వేసుకుంటాడు, ఒత్తప్పుడు వేసుకోడు. శివుడు కూడా సరదా కోసం ఏదో మామూలు మానవుడిలాగా ఓ తాంబూలం వేసుకుని అని నవ్వులుతూ పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు. ఇంతలో పార్వతీదేవి, ఏమండి రుద్రాక్షలు రుద్రాక్షలు రుద్రాక్షలని, రుద్రాక్షలు గొప్పవని, ఇవి ఎప్పుడైనా ధరించవచ్చని చాలామంది చెబుతున్నారు, రుద్రాక్ష మహిమ ఆవిర్భావం నాకు చెప్పరా అంది. నీకు చెబుదామనుకునే లోపే నువ్వు అడగబోయే ప్రశ్న, నువ్వు అడిగిన ప్రశ్న అడగడానికి మరికొందరు వస్తున్నారు. అందులో నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన నీ చిన్న కొడుకు వస్తున్నాడు. కుమారుడు వచ్చేవాడు ఒంటరిగా రాకుండా ఋషుల్ని వెంట పెట్టుకొస్తున్నాడు. వాళ్ళందరికీ కలిపి ఒకేసారి సమాధానం చెబుతున్నాను, రెండు మూడు సార్లు ఎపిసోడ్లు తీయలేను కాబట్టి వాళ్ళు వచ్చేదాకా ఆగుదాం అన్నట్ట. ఇంతలో కైలాసానికి కుమారస్వామి వారు ఆయనతో పాటు అగస్త్యాదులు వచ్చారు. ఇప్పటిదాకా పార్వతితో తాంబూలం నవ్వులుతూ మాట్లాడుతున్న ఆయన, నాయన కుమారా నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఈ ఋషుల్ని కూడా ఎందుకు వెంట పెట్టుకొచ్చావో తెలుసు, ఒక్క క్షణం ఆగు అని పక్కకెళ్ళి నెత్తి మీద ఉన్న గంగ నోట్లో పోసుకుని పుక్కి నుంచి వచ్చాట. అంటే కొడుకుతోటి ఋషులతో మాట్లాడడం వేరు, భార్యతో మాట్లాడడం వేరు. భార్యామడితో తాంబూలం వేసుకుని కూడా మాట్లాడచ్చు, కానీ మీ ఇంటికి నేను అలాంటి వాడు వస్తే తాంబూలం వేసుకుని తుపుకు తుపుకు అని మొహం మీద ఉమ్ముతూ మాట్లాడకూడదుగా మరి. అంటే సంస్కారం కోసం నేర్పాడు. అయితే శివుడు ఏమిటి తాంబూలం వేసుకోవడం ఏమిటి మనకు మళ్ళీ? కొంతమంది ఉంటారు రామచంద్ర ప్రభు శివుడికి అభిషేకం చేస్తూనే ఉంటాడు, గాకి ఇవ్వండి గాకి ఇవ్వండి అంటాడు ఇలా పెట్టా రోట్లో ఉండి పెట్టుకుని. అందువల్ల ఇప్పుడు కొన్ని నియమాలు పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. నోట్లో కిళ్ళి ఉండగా ఎట్టి పరిస్థితులలోనూ మహాత్ములతో మాట్లాడకూడదు, అర్చనాదులు చేయకూడదు. అది ఎప్పుడో రాత్రి పడుకునేటప్పుడు వేసుకోండి వేసుకుంటే. అసలు నాకు అది చూస్తేనే అసహ్యం. తాంబూలం అనేది ఆరోగ్యం కోసం వేసుకోమన్నారు తప్ప మేకలు నవ్వినట్టు ఎప్పుడు నవ్వులుతూ ముద్ద మాట మాట్లాడితే నోరు నాలికాది లేకపోతే ఊ తాటి మట్ట అయిపోతుంది కొంతకాలానికి, ఇంత లావు అయిపోతుంది అనమాట. అందుకని పరమాత్ముడు మనకు ఒక గొప్ప సందేశం ఇవ్వడానికి పుక్కిలించి ఉమ్మొచ్చాడు. దీన్ని చాలా బాగా రాస్తారు తెనాలి రామకృష్ణుల వారు, తెలుగులో పాండురంగ మహాత్యంలో రాస్తాడనమాట. పార్వతి పిల్లలతోటి ఋషులతో మాట్లాడాలి కదా, తాంబూలాన్ని కాస్త నేను ఉంగి వస్తాను అని పక్కకెళ్ళి పుక్కిలించి వచ్చాడు అని అందంగా అద్భుతమైన పద్యంలో రాస్తాడు. ఎప్పుడన్నా వీలుంటే ఆ పాండురంగ మహాత్మ్యం చదవండరా, తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహాత్మ్యాన్ని భక్తితో చదివితే ఇవన్నీ బాగా తెలిస్తే, తేట తెలుగులో రాశాడు ఆయన. ఆ తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు కుమారస్వామి వారు ఈ పార్వతి అడిగిన ప్రశ్నే అడిగాడు, నారదుడు విష్ణువుని అడిగిన ప్రశ్న అడిగాడు. అప్పుడు చెప్పాడు ఈశ్వరుడు, శృణు షణ్ముఖ తత్వేన కథయామి సమాసత. పూర్తిగా రుద్రాక్షల యొక్క ఆవిర్భావ మహిమల ఘట్టం చెబుతున్నా విను. ఒకప్పుడు త్రిపురాసురుడు లోకాలని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, నీకు తెలుసు ఆ విషయం. ఈ త్రిపురాసురులను చంపమని జగత్తంతా నన్ను వేడుకున్నది. త్రిపురాసురుల్ని చంపాలంటే నాకు కొన్ని శక్తులు కావాలి. విష్ణుమూర్తి నారాయణాస్త్రం అవుతాడు, కానీ ఆ నారాయణాస్త్రంతో వాడిని చంపాలంటే త్రిపురాసురుల్ని, ఈ అస్త్రమునకు నా దివ్యశక్తి కావాలి. నా దివ్యశక్తి కోసం నేను 1000 సంవత్సరములు తపస్సు చేశానన్నాడు ఆయన. త్రిపురాసుర సంహారం ఎంత కష్టమో ఆలోచించండి. దీన్ని బట్టి దివ్య వర్ష సహస్రంతు చక్షురున్మీలితమ్మయ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పూర్తిగా 1000 సంవత్సరముల కాలం శివుడు కళ్ళు మూసుకుని మహాతపస్సు చేశాడు. ఆఫ్టర్ 1000 ఇయర్స్ ఆయన కళ్ళు విప్పాడు. ఎక్కువ కాలం కళ్ళు మూసుకుని హఠాత్తుగా కళ్ళు విప్పితే ఏమవుతుంది, ఈ బయట ఉన్న వెలుతురు కళ్ళల్లో పడి మనలాంటి వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి, లేదా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పరమాత్ముడు కదా లోక శ్రేయస్సు కోసం 1000 ఏళ్ళ తర్వాత కళ్ళు విప్పగానే ఆయన కళ్ళల్లోంచి నీటి బిందువులు బయటకు వచ్చాయట. పశ్చాత్ మమ ఆకులాక్షిభ్య పతితాహ జలబిందవ, నా కంటిలో నుంచి నీళ్లు తిరిగి ఆ నీటి బిందువులు టక్కన నేల మీద పడ్డాయి. నేను ఆ నీటి బిందువులన్నింటినీ భూమి మీదకి విడిచిపెట్టాను. ఆ నీటి బిందువులు హిమాలయ పర్వత ప్రాంగణాదుల్లోనూ మరికొన్ని ప్రాంతాల్లో కేకటాది గ్రామాల్లో పడ్డాయి. పడి పడగానే ఈ బిందువులు మొక్కలుగా మారిపోయాయి, ఆ మొక్కలే రుద్రాక్షలు అన్నాడు. పరమేశ్వరుడి యొక్క తపస్సు అనంతరం, మహాతపస్సు పూర్తయిన తర్వాత కళ్ళల్లో తిరిగినటువంటి నీటి బిందువుల వల్ల పుట్టాయన్నమాట. రుద్రుని యొక్క అక్షుల నుండి, కంటి నుంచి బయటకు వచ్చే కనుక రుద్రాక్షలు అన్నారు. అక్షి అంటే కన్ను, రుద్రాక్షి రుద్రుడి యొక్క కన్ను, అందులోంచి పుట్టిన మొక్కలు అందుకని రుద్రాక్షాలు. తత్ర అశ్రు బిందుతో జాతాః మహారుద్రాక్ష వృక్షకాః. ఈ విధంగా నా ఆజ్ఞ వల్ల, నా సంకల్పం వల్ల లోకశ్రేయస్సు కోసం ఈ రుద్రాక్షలు పుట్టుకొచ్చాయి. ఈ రుద్రాక్షలు నా కంటి బిందువుల వల్ల 32 భేదములతో పుట్టాయి. అంటే ఈయన కన్నీళ్లు మొత్తం 32 బిందువులు అయ్యాయి, ఆ 32 బిందువులు నేల మీద పడ్డాయి. అందుకే రుద్రాక్షల్లో 32 రకాల భేదాలు ఉన్నాయి. అందులో సూర్యనేత్ర సముద్భూతాః కపిలాః ద్వాదశాస్మృతాః. సూర్యనేత్రం అంటే తెలుసుగా కుడికన్ను. పరమేశ్వరుడికి 3 కళ్ళు ఉన్నాయి, ఒకటేమో కుడికన్ను, అది సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వది అగ్నినేత్రం. ఈ 3 కళ్ళల్లోంచి నీటి బిందువులు వచ్చాయి. అందులో కుడికంటి నుంచి 12 రకాల మొక్కలు పుట్టాయి, అవి కపిల వర్ణంలో ఉన్నాయట, ఆ రకమైనవి 12. ఇంకా చంద్రనేత్రం అంటే ఎడమ నేత్రం నుంచి వచ్చినటువంటివి 16 రకాలు. ఈ 16 వృక్షాలు కూడా శ్వేతాహ తెలుపు రంగులో ఉన్నాయి. అక్కడికి 16, 12, 28 ఇంకెన్ని 4 వన్నీనేత్రోద్భవాహ కృష్ణాహ, తక్కినవన్నీ కూడా ఈ 32 విధాల్లో 12 ఏమో సూర్యనేత్రం కుడికంటి నుంచి, 16 ఏమో ఎడమనేత్రం నుంచి, తక్కినవి అగ్నినేత్రం నుంచి పుట్టుకొచ్చాయి. ఈ విధంగా 3 రకాలైనటువంటి రంగులతో పుట్టిన ఇవి మొత్తం 32 రకాల భేదాల్లోకి వచ్చాయి. ఇందులో ముఖములు కూడా ఉన్నాయి. రుద్రాక్ష చుట్టూ చూడండి, మధ్యలో గీతల కింద ఉంటాయి సన్నగా, ఈ గీత నుంచి ఇంకో గీత దగ్గరికి వెళ్ళేదాన్ని ఒక ముఖము అంటారు. అలాంటి ముఖములు రుద్రాక్షల్లో ఎన్నున్నాయి, ఏకవక్త్రః, ఒక ముఖం కలిగిన రుద్రాక్షలు కొన్ని ఉన్నాయి. ఇవి బ్రహ్మహత్యా పాపాలను తొలగిస్తాయి. మహాభయంకరమైన బ్రహ్మహత్యా పాపం తొలగాలంటే నాగోటి వాడిని చంపేసేయండి, ఆ తర్వాత మహాపాపం వస్తుంది కదా, ఆ పాపం పోవాలంటే ఏకముఖ రుద్రాక్ష ధరించాలట. నిజంగా చంపేశారు సుమా, నమ్మడానికి లేదు. ఈ మధ్యకాలంలో మంచి పని చేయండి, ఉపాసన చేయండి అంటే చేయరు, కనపడరు, తుపాకు గుండు కూడా పారిపోతారు. కానీ అర్చన చేయంటారు, ఉపాసన చేయండి అంటే కనపడగానే చంపేయండి అంటే మాత్రం వచ్చేవాళ్ళు బాగా మంది ఉంటారు. ఏదన్నా బ్రహ్మహత్యా పాపం పోవాలంటే ఏకముఖ రుద్రాక్ష ధరించాలి. ఇంకా రెండు ముఖాల రుద్రాక్షలు ఉంటాయి. ఇది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులేనట. ద్విముఖ రుద్రాక్ష, రెండు ముఖముల రుద్రాక్ష శివపార్వతుల స్వరూపం. ఇది సకల పాపాలు తొలగిస్తుంది. మూడు ముఖముల రుద్రాక్ష అనలహ, అగ్నిస్వరూపం. స్త్రీహత్యాందహ తిక్షణాత్, స్త్రీహత్యా పాపం తొలగిస్తుంది. చతుర్వక్త్ర స్వయం బ్రహ్మ, నాలుగు ముఖముల రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, నరహత్యా పాపం తొలగిస్తుంది. సాధారణంగా ఐదు ముఖాల రుద్రాక్షలు ఎక్కువ ఉంటాయి. పంచముఖ రుద్రాక్ష, ఇది రుద్రస్వరూపం, శివస్వరూపం, శివుడి యొక్క పంచముఖముల యొక్క స్వరూపం అది. ఇది కాలాగ్ని అని కూడా పిలువబడుతుంది. ఇది వేసుకుంటే మెడలో లాభం ఏమిటి, తినకూడనివి తినడం వల్ల వచ్చే పాపాలు పోతాయి. అన్నిట్లోకి నీచం పంది మాంసం తినడం అట. ఈ ఊళ్ళో ఉన్న పంది ఊరబంది ఉంటుంది కదా, ఊరపంది మాంసం అంత నీచం మరొకట్లేదన్నారు. అది తిన్న పాపం కూడా ఇది వేసుకుంటే పోతుందిట. అంటే వేసుకుని రోజు తినమని కాదు, మళ్ళీ సుమా ఏదైనా చెప్పాలంటే ఏదో భయం వేస్తుంది. ఎలాగో గురువుగారు చెప్పారు కదా, రోజు ఓహో పంది అహా పంది అని ఆ పంది దగ్గరికి వెళ్ళి తినేసి రోజు వేసుకోమని కాదు, తెలియక తిన్నాం ఆ పాపం ఇది వేసుకుంటే పోయింది. అగమ్యాగమనోద్భవై, కొంతమంది నీచ స్త్రీలను వివాహం చేసుకోవడం మహాపాపం, ఆ పాపం కూడా ఇది వేసుకుంటే పోతుంది. ఇంకా రకరకాల పాపాల నుంచి పంచముఖ రుద్రాక్ష ధారణ ద్వారా విముక్తి పొందవచ్చు. ఇంకా ఆరు ముఖముల రుద్రాక్ష షణ్ముఖుడితో సమానం. దానిని వేసుకున్నవాడు బ్రహ్మహత్యాది మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడు. ఇంకా ఏడు ముఖముల రుద్రాక్ష మన్మథునితో సమానం. అది ధరిస్తే బంగారము దొంగతనము చేయడం వంటి దొంగతనాల పాపాల నుంచి విముక్తి పొందుతారు. బంగారం, వెండి, దొంగతనం చేయటం ఇలాంటి పాపాల నుంచి విముక్తి పొందాలంటే సప్తముఖ రుద్రాక్ష వేసుకోవాలి. ఎనిమిది ముఖముల రుద్రాక్ష మహాసేనుడు, వినాయకుడు ఈ ఇద్దరి యొక్క స్వరూపం, వినాయక కుమారస్వాముల యొక్క స్వరూపం. ఇది అన్నము దొంగతనం చేసిన, లేక అన్నమును పాడు చేసిన, బంగారం దొంగతనం చేసిన ఇలాంటి మహాపాపముల నుంచి విముక్తి కలిగిస్తుంది. అన్నిటికంటే గురువుగారి యొక్క పత్నిని పొందడం మహాపాపం అట, ఆ పాపం కూడా ఇది తొలగిస్తుంది. ఇటువంటి వాడు ఈ అష్టముఖ రుద్రాక్ష ధరిస్తే అన్ని విఘ్నాల నుంచి విముక్తి పొందుతాడు. తొమ్మిది ముఖముల రుద్రాక్ష కాలభైరవ స్వరూపం. దీనిని ధరించినటువంటి వాడు భుక్తి, ముక్తి కూడా పొందుతాడు. కొంతమంది యవార్షణలు చేయించుకుంటారే, ఆ భ్రూణహత్యా పాపం, శిశుహత్యా పాపం ఇలాంటి పాపములు ఈ నవవక్త్ర రుద్రాక్ష ధరించడం ద్వారా తొలగిపోతుంది. ఇంకా పదిముఖముల రుద్రాక్ష ఉన్నది, సాక్షాత్ దేవో జనార్దన. ఇది విష్ణు స్వరూపం. ఇది ధరిస్తే గ్రహదోషాలు పోతాయి, పిశాచి దోషాలు పోతాయి, బేతాళుడు, బ్రహ్మరాక్షసులు, పాములు వీటన్నిటికీ సంబంధించిన దోషాలన్నీ పోతాయి. వీళ్ళెవరూ మనల్ని పీడించలేరు. అత్యంత మహాఫలితమిస్తుంది ఇది. సకల భూత ప్రేత పిశాచ భయము తొలగించే అపూర్వ రుద్రాక్ష విష్ణుస్వరూపం పదిముఖాల రుద్రాక్ష. ఇంకా పదకొండు ముఖముల రుద్రాక్ష ఉన్నది. ఇక్కడ నుంచి దొరకడం కూడా కష్టం కొంచెం ఇవి. ఇది దొరికితే తక్షణం దాన్ని కళ్ళకద్దుకొని వేసుకోండి, అది సాక్షాత్తు రుద్రస్వరూపం. అశ్వమేధ సహస్ర ఫలితం ఇస్తుందట. 1000 అశ్వమేధ యాగములు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం, 100 వాజపేయి యాగములు చేయటం వల్ల వచ్చే ఫలితం, 1,000,000 గోవులు దానం చేయటం వల్ల వచ్చే ఫలితంట. సమ్యక్ దత్తం అన్నాడండి పైగా, 1,00,000 గోవులు ఇస్తాను అన్నా ఇవ్వగలడా ఎవడన్నా? నిజంగా మీ దగ్గర 1,00,000 గోవులు ఉన్నాయి, ఇవ్వాలనుకున్నారు, కానీ వెంటనే ఇవ్వగలరా ఒకసారి ఆలోచించండి. ఎందుకని, గట్టిగా 10 ఆవులు ఉంటే దానికి ఎంత శాల కావాల్సి వస్తుంది? 10 ఆవులను నిలబెట్టడానికి ఓ పెద్ద శాల, ఈ 10 ఆవులు దానం ఇవ్వడానికే మనకు పూట పూటంతా అయిపోతుంది. అటువంటిది 1,00,000 గోవులు ఇద్దామనుకున్నా కూడా ఉన్నా కూడా ఇవ్వలేము మనం. అవి ఉండడం కష్టం, ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓ ఫోన్ నెంబర్ చెప్తాను రాసుకోండి అన్నాను అనుకోండి, నిజంగా నీకు రాసుకోమని కాదు, పుస్తకం తీసి లేదా ఫోన్ తీసుకుని ఈ నెంబర్ చెప్పండి అని మళ్ళీ మధ్యలో 1 మినిట్ అంటాడు. ఈ బోడి ఫోన్ నెంబర్ రాసుకోవడానికి 1 మినిట్ ఇట, ఈ 1 మినిట్ అంటే 2 మినిట్స్ మళ్ళీ వాడికి. ఫోన్ నెంబర్ రాసుకోవడానికి ఇంత టైం పడితే ఒక్కొక్క ఊ పిలిచి, అయ్యా మహానుభావ మీకు ఇస్తున్నాను మీకు ఇస్తున్నాను అని ఒక్కొక్కడికి దానం చేయాలంటే మాటల. కాబట్టి 1,00,000 దానం చేయడానికి మన జీవితం సరిపోదు. కానీ ఏకాదశి రుద్రాక్ష, ఏకాదశి ముఖము కలిగిన రుద్రాక్ష ధరిస్తే కోటి గోవులు తక్షణం దానం చేసిన మహాఫలితం వస్తుంది, 1000 అశ్వమేధ యాగముల ఫలితం వస్తుంది, 100 వాజపేయ యాగముల ఫలం వస్తుంది. ఇంకా ద్వాదశాస్య రుద్రాక్షస్యైవ కర్ణేతు ధారణాత్, 12 మంది సూర్యుల స్వరూపం 12 ముఖముల రుద్రాక్ష, 12 సూర్యులు కాశీలో ఉంటారు. ఆ ద్వాదశ ఆదిత్యులు ద్వాదశ ముఖ రుద్రాక్ష రూపంలో ఉంటారు. ఈ రుద్రాక్ష ధరిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది. ఇది ధరించిన వాడికి కొమ్ములున్న జంతువుల వల్ల చావుండదు, ఆయుధముల వల్ల చావుండదు, బాంబుల వల్ల కూడా చావుండదు. వ్యాఘ్రాధీనాం భయం నహి, పులులు సింహాల వంటివి, పులులు సింహాల వంటి క్రూరుల వల్ల భయం ఉండదు. నచవ్యాధి భయంతస్య నైవచాధి ప్రకీర్తితగా, 12 ముఖముల రుద్రాక్ష ధరించిన వాడికి రోగ భయం ఉండదు. అందుకే అవి దొరకట్లేదు అసలు మరి. నిజంగా దొరికి వేసుకుంటే వాడిని ఏ రోగము ఏమీ చెయ్యదు, మానసిక రోగాలు వాడి దగ్గరికి రావు, అసలు భయం ఉండదు, వాడు నిర్భయముగా ఉండగలుగుతాడు. ఇంతెందుకు, ఈ జీవితంలో మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా చేసిన మహాపాపములన్నీ ద్వాదశ ముఖ రుద్రాక్ష ద్వారా తొలగిపోతాయి. ఇంకా 13 ముఖముల రుద్రాక్ష కూడా ఉన్నది. అది ఎటువంటిదో తెలుసిన, మొత్తం నా సమస్త సృష్టి అంతా ఒకెత్తు, ఒక్క 13 ముఖముల రుద్రాక్ష ఒకెత్తు. ఈ చరాచర జగత్తులో నా సృష్టిలో ఉన్న వాళ్ళంతా చేసిన పుణ్యములన్నీ త్రయోదశ ముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా పొందొచ్చు. ఇప్పుడు ఈశ్వర సృష్టిలో ఎంతమంది పుణ్యాత్ములు ఉన్నారు, ఎన్ని పుణ్యములు చేస్తున్నారో ఏం చెప్పగలం? ఈ క్షణంలో ఎంతమంది ఎన్ని యజ్ఞములు చేస్తున్నారో, ఎంతమంది ఎన్ని ఉపన్యాసాలు వింటున్నారో, ఎంతమంది ఎన్ని జపాలు చేస్తున్నారో, అవన్నీ ఒక్క 13 ముఖముల రుద్రాక్ష ధరించిన వాడు ఆ క్షణమే పొందుతాడు. వాడికి అన్ని భోగాలు ఉంటాయి, తల్లి తండ్రి అందరూ వాడిని గౌరవిస్తారు, వాడి ముచ్చతే సర్వపాపేభ్య, అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు. ఇక చతుర్దశాస్యో రుద్రాక్షో యది లభ్యేత పుత్రక, ఈ ప్రపంచంలో ఈనాటి వరకు 14 ముఖముల రుద్రాక్ష పొందిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చని చెప్పాడు శివుడు. అందుకే అది దొరకడమే కష్టం. ఎది ఒకవేళ పుత్రక కుమార లభ్యేత ధరిస్తే తక్షణం నెత్తి మీద పెట్టుకో, ఎందుకంటే ఒక్క పూస దొరకడమే కష్టం. దాన్ని నీ శిరస్సును పెట్టుకుని గౌరవించు, ఆ తర్వాత ఒక దండలో గుచ్చుకుని మెళ్ళలో వేసుకో. ఇంకది ధరిస్తే వాడు శివస్వరూపుడు, వాడి శరీరమునకు శివుని శరీరమునకు తేడా లేదట. ఏమని చెప్పారు, 14 ముఖముల రుద్రాక్ష శిరస్సు మీద ఒకసారి పెట్టుకున్నవాడు తస్య పిండహ శివస్యతు, పిండహ అంటే శరీరం సుమ, పిండం అని కాదు, శివుని శరీరమే అవుతాట, వాడి శరీరమే శివ శరీరం, శివుడే వాడు, వాడే శివుడు అవుతాడు. నిరంతరం ధరించిన వాడు శివుడు ఏ శక్తులతో ఉంటాడో ఆ శక్తులన్నీ పొందగలుగుతాడు. వాణ్ణి శివుణ్ణి పూజించినట్టు జనం పూజిస్తారు. ఈ విధముగా నిరంతరము మానవులు ఇందులో ఏ రకమైన రుద్రాక్ష ధరించినా దానిని ధరించవచ్చు. ఎన్ని సంఖ్య, 108 కానీ ఏమేమిటి అయితే 108 ధరించండి, 108 కుదరకపోతే అంత పొడుగు మేము వేసుకోలేమండి అనుకుంటే 50 ధరించండి. ఏమండో 108 మొయ్యలేం, 50 మొయ్యలేం అంటారేమో, 27 కనీసం 27 ధరించండి. 27 కూడా వేసుకోలేమండి, 27 ఇడ్లీలైతే తినగలుగుతాం కానీ 27 రుద్రాక్షలు ధరించలేమండి అంటే కనీసం ఒక్కటైనా వేసుకోరా నీ బతుక్ అన్నాడు. ఇంక విసిగెత్తిపోయాడు ఏమిటో స్వామివారు కూడా ధర్మ సందేహాలు అడిగిన జనాలతోటి. అందుకని కనీసం ఒక్కటైనా వేసుకోండి, కానీ మొత్తం మీద వేసుకుంటే అనుక్షణం శుభం పొందుతావు. 3 తరముల వాళ్ళని, 3 ఏళ్ళు 21 తరాలు వాళ్ళు, త్రిసప్త కులముద్ధృత్య, సప్త అంటే 7, త్రిసప్త అంటే 3 ఏళ్ళు, 21 తరముల వాళ్ళని తరింపజేస్తాంట మనం రుద్రాక్ష వేసుకుంటే. శివలోకే మహీయతే. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, ఏ సమయంలో ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవచ్చు, తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా పడుకున్నా మలమూత్ర విసర్జన చేస్తున్నా శరీరంలో ఒకసారి ధరించినటువంటి రుద్రాక్ష తీయకు. నీకు శ్రద్ధ కలిగితే సర్వకాల సర్వావస్థలలో రుద్రాక్షని ధరించు. రుద్రాక్ష యొక్క శరీరం త్రిమూర్తుల యొక్క స్వరూపం. రుద్రాక్షకు చుట్టూ ముఖాలు ఉన్నాయని చెప్పాం కదా, ఏకముఖం, ద్విముఖం, పంచముఖం. ఆ ముఖములు ఎవరు, తోకెవరు, పైభాగం ఎవరు? రుద్రాక్షస్య ముఖం బ్రహ్మ. రుద్రాక్షకి చుట్టూతో ఉన్న ఆ గాడులతో ఉన్న ముఖములు బ్రహ్మస్వరూపాలు. పైన ఉంటుంది రుద్రాక్ష పైభాగం బిందు రుద్ర ఇతీరిత, బిందువు రుద్రుడు. కిందన్న భాగం పుచ్చం విష్ణుస్వరూపం, విష్ణు పుచ్చ, విష్ణు పుచ్చం. అందుకే త్రిమూర్తులు అందులో ఉన్నారు కాబట్టే అది మనకు శుభాలు ఇస్తోంది. అసలు త్రిమూర్తులు మన శరీరంలో ఎప్పుడు ఉంటారు కనుక రుద్రాక్షని సర్వకాల సర్వావస్థల్లో ధరించవచ్చు. రుద్రాక్షధారి సతతం వందనీయ, రుద్రాక్షధారి ఎప్పుడు వందనీయుడే. ఉచ్ఛిష్ట సమయంలో కూడా వాడు ధరించి తద్వారా ధరిస్తున్నాడు గనక మనిషి సర్వ పాప విముక్తి పొందడానికి రుద్రాక్షధారణము కంటే గొప్పది మరొకటి లేదు. ఎస్య పాలే విభూతి నాంగే రుద్రాక్షధారణం న శంభోర్భవనే పూజ స విప్రశపచాతమ. నుదుట విభూతి లేకపోయినా, మెడలో కనీసం ఒక్కటైనా రుద్రాక్ష లేకపోయినా అటువంటి వాడు నీచాతి నీచుట్టండి, పరమనీచుడు, అధముడు వాడు. ఇంకో మాట చెప్పను, ఇక్కడ 8వ శ్లోకం వినండి. 6వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఖాదన్ మాంసం, మాంసం తింటున్నా, పిబన్ మద్యం అంటే మద్యం తాగుతున్నా, సంగచ్చన్ అంత్యజానపి, నీచాతి నీచమైన వంశములో పుట్టిన వాళ్లతో సాంగత్యం చేసిన. ఇంకా సాంగత్యం అంటే కూడా అర్థం నేనెక్కడ చెప్పను బాబు, అందువల్ల అంతకంటే నేను చెప్పలేను. పాతకేభ్యో విముచ్యేత రుద్రాక్షే శిరసి స్థితే. ఆ సమయములో నీ నెత్తి మీద ఒక రుద్రాక్ష ఉంటే మాంసం తిన్నా, మద్యం తాగినా, నీచ స్త్రీ సంభోగం చేసినా ఆ పాపముల నుంచి విముక్తి పొందుతావు. ఎప్పుడు? నీ శిరం మీద, అంటే నీ శరీరం మీద ఒక్క రుద్రాక్ష ఉంటే. అంటే రుద్రాక్ష ఎటువంటి పాపాల నుంచి విముక్తి కలగజేస్తుందో ఆలోచించండి. అంటే కావాలని చేయమని కాదు నేను చెప్పేది, మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకోమంటల్లా. అక్కడ విష్ణువు చెప్పేది ఏంటంటే, నువ్వు చేసేవి ఇలాంటి పనులు అయినా ఈ సమయంలో అది నీ శిరస్సును ఉంటే అవి తొలగిపోతాయి. కొంతమంది అంత తేలిగ్గా వ్యసనాల్లోంచి బయటికి రారు, కనీసం ఈ రుద్రాక్ష ఉంటే ఆ వ్యసనములు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను విడిచిపెడతాయి. సమస్త వేదములు చదవడం వల్ల, పురాణ పఠనముల వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం రుద్రాక్షధారణ వల్ల వస్తుంది. మిలోచ్చోవాప్యత చాండాలోయుతోవా సర్వపాతకై. శుచిగా ఉన్నా, అశుచిగా ఉన్నా, తినకూడనివి తిన్నా, మంచివి తిన్నా, నువ్వు మ్లేచ్చుడు అయినా, చండాలుడు అయినా, వాళ్లతో కూడినా ఈ పాపములన్నీ రుద్రాక్ష వల్ల తొలగిపోతాయి. అందుకే పూర్వం చండాలుడికి కూడా ఈ రుద్రాక్ష వేసి తద్వారా వాళ్ళని బాగు చేసేవారట. అత్యద్భుతమైనది ఇది. ఒకటి కాదు, రెండు కాదు, కోటాను కోట్ల మహాపాపాలను తొలగించేవి ఇవి. శివలోకానికి గాడిద కూడా వెళ్ళింది, గాడిద శరీరం మీద ఈ రుద్రాక్ష ఉండడం వల్లట.